Recording in progress.
నమస్కారం, అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం నిన్న 9వ అధ్యాయం 5వ శ్లోకం చూసుకున్నాము. సో దాని గురించి రివైజ్ చేసుకొని మళ్ళీ ఈ రోజు శ్లోకానికి వెళ్దాం. 9.6లోకి రచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృణాచ భూతస్థో మమాత్మ భూత భావన. సో భాష్యంలోకి వెళ్తే, అయినా సృష్టించబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు, నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. నేనే సకల జీవులకు పోషకుడిని అయినప్పటికీ, నేనే సర్వత్రా ఉన్నప్పటికీ, సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాను అని అంటున్నాడు. సమస్తం నాలో ఉంది, కానీ నేను వాటిలో లేను అంటున్నాడు. నేను వాటిలో లేను అంటే వాటిలో నేను భాగాన్ని కాను అంటే అర్థం ఏంటంటే, సో భగవంతుడు ఆసక్తి పెంచుకోడు, భగవంతుడు బంధకం పెంచుకోడు. ఇది భగవంతుడి యొక్క యోగ ఐశ్వర్యం అంటున్నాడు. ఎందుకంటే సాధారణంగా మనలాంటి వ్యక్తులు దేని ఎవరితోనైనా మనం ఒక మనం వెళ్ళి కలిసిన ఒక వస్తువును కొన్నా మనమే తయారు చేసినా కూడా వాటికి మనం బంధకం అయిపోతున్నాం. కానీ భగవంతుడు సమస్తము ఆయనే ఉన్నప్పటికీ, సమస్తంలో ప్రవేశించినప్పటికీ, ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క ఉనికిని చాటుతున్నప్పటికీ కూడా ఏనాడు ఎప్పటికి కూడా దానికి బంధితుడు కాడనమాట. సో అది భగవంతుడి యొక్క యోగమైశ్వరం. అట్లాగే ఇంకొకటి మనం చెప్పుకున్నాం, సత్య సంకల్ప శక్తి. సో కృష్ణుడు తలుచుకుంటే చాలు, ఆటోమేటిక్ గా జరగాల్సిన కార్యాలు ఆయన శక్తుల ద్వారా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అనమాట. అదే తలుచుకున్న సమయంలోనే అయిపోతుంది. కానీ మనలాంటి వాళ్ళకి తలుచుకోవాలి, కార్యాలు దిగాలి, ఆటంకాలను ఎదుర్కోవాలి. ఆ తర్వాత మనకు ఫలితం రావచ్చు రాకపోవచ్చు. కానీ భగవంతుడి విషయంలో అది కాదనమాట. ఆయన ఆజ్ఞ మేరకు అన్ని నడుస్తాయి అనమాట. సో ఆయనకు తెలియకుండా మాత్రం ఇక్కడ ఏది లేడు. సో 7వ అధ్యాయం 26వ శ్లోకం కృష్ణుడు అంటాడు, 7వ అధ్యాయం 26వ శ్లోకంలో, నాకు ప్రతి ఒక్కరి యొక్క పూర్వము వర్తమానం భవిష్యత్తు తెలుసు, కానీ నా గురించి మాత్రం ఎవరికి తెలియదు అంటాడు. కాబట్టి కృష్ణుడు యొక్క స్థితి, కృష్ణుడి యొక్క స్థాయి, ఆయన యోగ ఐశ్వర్యం, ఆయన జ్ఞాన ఐశ్వర్య జ్ఞానాన్ని కానీ మనం తెలుసుకోగలిగితే మాత్రం ఇంతకంటే నాకు ఇంకెవరు కావాలి, ఇంతకు మించి నాకు ఇంక నాకు ఇంక నేను ఎవరి మీద ఆధారపడాలి, సర్వము ఆయనే చేస్తున్నప్పుడు, ఆయనే నాకు అన్ని చేయగలుగుతున్నప్పుడు నేను ఎందుకు చూసి నేను దిగులు పడాలి, నా మంచి కోరేవాడు, నా మేలు కోరేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను పోషించేవాడు సమస్తము కృష్ణుడు అయినప్పుడు నేను ఎందుకు అనవసరంగా పక్కదారులు, పక్క మార్గాలు, పక్క వ్యక్తులు, వస్తువుల మీద ఎందుకు ఆధారపడాలి? కాబట్టి ఆయనకి నేను శరణు పెడితే సరిపోదా, ఆయనకి నేను దాసుడిని అయిపోతే సరిపోదా? ఎందుకంటే ఈ ఐశ్వర్య జ్ఞానాన్ని సో దాసుడికి చాలా ముఖ్యం అని మనం ఆల్రెడీ ఎందుకు చెప్పుకున్నాం. మిగతా రసాలన్నీ కూడా దాస్యరసం మీద ఆధారపడి ఉన్నాయి. సో దాస్యంలోకి రాందే తన సఖ్యంలోకి, వాత్సల్యంలోకి మొదలకు. ఎందుకంటే మిగతా రసాలు ఉన్నప్పటికీ కూడా బేసిక్ కాంపోనెంట్ వచ్చి దాస్యమే అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ రసాల్లో కృష్ణుని సేవిస్తున్నారు. మాధుర రసంలో గోపికలు, నందమహారాజులు వాత్సల్య రసంలో కృష్ణుని సేవిస్తున్నారు. అట్లానే గోపబాలుగా వీళ్ళందరూ కూడా సఖ్య రసంలో కృష్ణుడికి సేవిస్తా ఉన్నారు. కాబట్టి సేవ మోస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ అనమాట. సో దాసుడు కాని తాను సేవ తాను సఖ్యంలోకి పోలేడు, వాత్సల్యంలోకి పోలేడు, మధురలోకి పోలేడు. కాబట్టి అన్ని కూడా బేసిక్ కాంపోనెంట్ అంటే ఫండమెంటల్ ఫౌండేషన్ వచ్చేసి అంటే దాస్యం. కాబట్టి దాస్యంలోకి మనం ఫస్ట్ వెళ్ళాలంటే భగవంతుడి యొక్క ఐశ్వర్య జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి కృష్ణుడు ఫస్ట్ తన ఐశ్వర్య జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు మనకు చెప్తున్నాడు మనకి. సో ఆ విధంగా మనం లాస్ట్ క్లాస్ లో కృష్ణుడి యొక్క శరీరము ఆత్మ అంతా ఒకటే అని, ఆయనకి ఎటువంటి భేదం అక్కడ లేదు, అంతా ఒకటే అనమాట. ఆయన ఏ పాట తీసినా సరే అది సచ్చిదానంద స్వరూపమే, ఏ అవయవం తీసినా సచ్చిదానంద స్వరూపమే, ఏ ఇంద్రియం చూసినా సచ్చిదానంద స్వరూపమే. కానీ జీవులు మనం అట్లా కాదనమాట. సో ఆత్మ మాత్రం సచ్చిదానంద స్వరూపమే, కానీ మన కవరింగ్ మాత్రం అది భౌతిక పదార్థం అది. కాబట్టి మనం క్లియర్ గా ఆలోచించుకోవాలి. అలాగే సర్వం నా మీద ఆధారపడి ఉంటే మనం ఊహించుకోకూడదు అనమాట. సో ఈయన కృష్ణుడు బలంగా పాపం కష్టపడి మోస్తున్నాడేమో అన్నది. సో భగవంతుడికి మొయ్యవలసిన అవసరం లేదు, భగవంతుడు వాటి మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆయన తలుచుకుంటే సర్వాన్ని ఆయన యొక్క కబంధ హస్తాల్లో ఆయన యొక్క ఆజ్ఞ మేరకే కనుసైగతో అన్ని నడుస్తాయి అన్నమాట. సో ఆ విధంగా నేనన్నీ మనం చెప్పుకున్నాము. సో ఈ రోజు క్లాస్ లో 6వ శ్లోకానికి వెళ్దాము. సో ఎస్, కృష్ణుడు ఏమంటున్నాడు, నేను వాటిలో భాగాన్ని కాదు కానీ అన్నిట్లో నేనున్నాను, అన్ని నాలో ఉన్నవి కానీ నేను వాటి మీద ఆధారపడను. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లాగా, ఎట్లా ఊహించినా కూడా మనకి అందట్లేదు. దీన్ని కృష్ణుడు ప్రకృతిలో భాగం అంటున్నాడు కానీ నేను దాంట్లో భాగం కాదంటున్నాడు, అన్ని నాలో ఉంటాయంటున్నాడు. దీన్ని ఏ ఉదాహరణతో మనం వివరిస్తే ఆ స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అని కృష్ణుడే స్వయంగా తానే ఒక ఉదాహరణ ఇస్తాడు అనమాట. ఏంటి ఆ ఉదాహరణని ఇప్పుడు చూద్దాం. యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సా నిత్యోపదారయా. యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సా నిత్యోపదారయా. యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సా నిత్యోపదారయా. యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సా నిత్యోపదారయా. స్వభావంలోకి వెళ్తే సర్వతా వీచే ప్రబలమైన గాలి సర్వదా ఆకాశంలోనే జీవులు నాయన్ని స్థితిని కలిగి ఉన్నాయని అర్థం స్థితి కలిగి ఉన్నట్లుగా సమస్తము తెలుసు చేసుకోవలసింది. సర్వత్ర వీచే ప్రబలమైన గాలి, గాలి ఎంత బలమైంది కానీ అంత కూడా ఎక్కడుంది, దేని మీద ఆధారపడింది, ఆకాశం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆకాశంలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో గాలి వీస్తా ఉంది. గాలి ఎంత బలమైంది అయినప్పటికీ కూడా అల్టిమేట్ గా అది దేని మీద ఆధారపడాలా, ఆకాశం మీద ఆధారపడాలా. సో మనకు కనిపించే సృష్టిలో ఆకాశం మన కనుచూపు మేరకు ఉంది. ఇంకా చెప్పంటే మన కనుచూపు దాటి కూడా ఉంది కానీ ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా సరే ఆకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకాశము ఈ గాలిని, గాలికి ఒక స్థానం ఇస్తుంది. ఈ గాలి ఏమో ఎంత బలమైన, అందుకే ఇక్కడ సర్వత్ర గో మహాన్, వాయు సర్వత్ర గో మహాన్ అంటుంది. వాయు ఎంత బలమైందంటే ఎంతటి వాటిని సరే అది దాన్ని బలంగా దాన్ని లాక్ వెళ్ళగలుగుతుంది. ఉదాహరణకి పెద్ద నావని కూడా కిలోలు 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 అది వీచే గాలి వల్ల వచ్చే అలలు అంత పెద్ద నావను కూడా పక్కన లాగేస్తుంది. కానీ అలాంటి వాయువు కూడా ఆకాశంలో స్థితి పొందాలి. అలాగే జీవులు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసిన, దాని ఎన్నెన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా భగవంతుల స్థితిని కలిగి ఉన్నాయి. అవి అంటే వాటికి వేరే ఆధారం లేదు. ఖచ్చితంగా సమస్తము కూడా ఆయన మీద ఆధారపడుతుందని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఎలాగైతే గాలి ఎంత బలమైంది అన్నప్పటికీ కూడా ఆకాశంలో తన స్థానాన్ని తీసుకోవాల్సిందే. అంటే ఆకాశం స్థానం ఇవ్వాలి గాలికి. అలాగే జీవులు ఎంత బలమైన వాళ్ళైనా సరే, ఎంత అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ కూడా అది ఆయనలో స్థితి పొందాల్సిందే, భగవంతుడిలో స్థితి పొందాల్సిందే. ఇది మనం సమస్తం మనం తెలుసుకోవాల్సింది అన్నమాట. సో మనం దీన్ని వివరంగా తీసుకోవాల్సింది భాష్యంలో కలిగితే. సో కృష్ణుడు అంటాడు, జీవరాశులు నాలో ఉన్నప్పటికీ అవి నాలో లేవు, నేను వాటిలో ఉన్నప్పటికీ నేను వాళ్ళలో లేను అన్న వాక్యానికి ఉదాహరణ, మంచి ఉదాహరణ ఈ శ్లోకం. అలాగే చెప్పుకున్నాం, కృష్ణుడే మంచి ఉదాహరణ ఇస్తున్నాడు, ఏ విధంగా తాను ఆధారపడి లేడు అని. వాయు ఆకాశ స్థితి కలిగినప్పటికీ కలవదు. సో వాయు ఆకాశంలోనే ఉంది, కానీ ఆకాశం వాయువు ఎప్పుడు కలవదు. దాని లక్షణం విరామం లేకుండా ఉండటం పరిమాణంలో చాలా గొప్పది. వాయువు యొక్క లక్షణం ఏంటంటే విరామం లేకుండా ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది గాలి, అటు ఇటు ఇటు అటు వీస్తూనే ఉంటుంది విరామం లేకుండా. మళ్ళీ పరిమాణం చూస్తే వాయువు ఎంత పరిమాణం ఉంది, ఎక్కడ లేదని మనం చెప్పగలుగుతాము, ఎక్కడైనా ఉంది. అండ్ అది వీచేటప్పుడు ఎంత బలమైనటువంటి వృక్షాలైనా సరే పోపట వేలతో సహా లాగి బయటపడేస్తుంది. కానీ మామూలుగా చూసినప్పుడు ఏమో గాలి వేస్తా, మామూలుగా గాలి వేస్తుంది, దీనికి ఎంత శక్తి ఉందా అని ఆలోచిస్తాం మనం. నిజంగా శక్తి వాయులో ఉంటుందా అని మనకు సందేహం వస్తుంది. కానీ ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే వాయువు ఎంతో గొప్పది, పరిమాణం చాలా పెద్దది, విరామం లేకుండా ఉంటుంది. ఇది ఉన్నప్పటికీ కూడా ఆకాశాన్ని ఏం చేయలేదు, ఆటోమేటిక్ గా ఆకాశం మీద ఆధారపడాల్సిందే. అదే వాయువు స్థితి కలిగి ఉంటుంది కానీ ఆకాశంలో ఎప్పటికీ కలవదు, అలాగే ఆకాశం తనలో వాయువు స్థానం ఇస్తుంది కానీ కలవదు. సో ఆకాశం స్థానం ఇస్తుంది కానీ ఆకాశం పోయి వాయువులో కలుస్తుందా, కలవదు. ఒకవేళ చెప్పాలంటే ఈ మొత్తం సృష్టి కృష్ణుడిలో ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు తాను వేరుగానే ఎక్కడో ఉన్నాడు. అలాగే మనం అందరం కృష్ణుడితో ఉన్నప్పటికీ కూడా మన ఆలోచన ధోరణి వేరు, కానీ జీవులు మాత్రం మనం మాత్రం కృష్ణుడి మీద ఆధారపడాల్సిందే తప్ప కృష్ణుడు మాత్రం మన మీద ఎప్పటికీ ఆధారపడాల్సిన అవసరం ఆయనకు లేదు. అందుకనే వాయు స్థితి కలిగి ఉంటుంది కానీ ఆకాశం ఎప్పటికీ కలవదు. ఇది ఆధారపడుతుంది, ఇది వాయువు ఆకాశం మీద ఆధారపడుతుంది కానీ కలవదు. అలాగే ఆకాశము వాయుకి స్థానం ఇస్తుంది, పోయి వీసేదానికి స్థానం ఇస్తుంది కానీ అది కూడా కలవదు. ఎలాగైతే వాయువు ఆకాశము కలిసి ఉన్నప్పటికీ కలవో, అలాగే నేను జీవులు కలిసి ఉన్నప్పటికీ కలవో. సో నేను నా స్థానంలో నేను ఎప్పుడు భూలోకంలో ఉన్నాను, జీవులు వాటికి ఎప్పుడు కూడా భౌతిక ప్రకృతిలో ఉన్నాయి. కానీ అవి మాత్రం సచ్చినట్టు నా మీద ఆధారపడాల్సిందే. కానీ ఎప్పటికీ ఒకటే కలిసిపోవంటే ఐక్యమైపోయే ప్రసక్తే లేదు ఇక్కడ. సో సాధారణ వ్యక్తికి ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఇంత బరువైన వస్తువును భౌతిక సృష్టి ఎలా భగవంతుడిపై ఆధారపడి ఉన్నది అని. సాధారణ వ్యక్తులకి భగవంతుడి మీద ఆధారపడడం అంటే ఎలా అబ్బాయిది, ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఇప్పుడు ఎక్కడ పోయి దీన్ని పట్టుకో ఉన్నాడో, ఎలా దీన్ని మోస్తున్నాడో అనేటువంటి ఆలోచన సాధారణ వ్యక్తి ఉంటాడు. దానికి ఉదాహరిస్తూనే ఈ ప్రకృతిలో అతిపెద్ద సృష్టి ఆకాశం, ఎందుకంటే మన పరిధి దాటి చూసినా ఎక్కడ ఎక్కడికి మనం ప్రయాణించిన ఆకాశం కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆకాశంలో అతిపెద్ద సృష్టి వాయువు, ఆకాశంలో దాని తర్వాత సృష్టి వచ్చేది వాయువే. సో ఇందా మనం చెప్పినట్టుగా వాయువు ఎంత బలమైన వస్తువును కూడా కదల్చగలుగుతుంది, వాయువు ఎంత బలమైన అయినప్పటికీ అది ఆకాశం పరిధిలోనే ఉంటుందే తప్ప పరిధి దాటి మాత్రం పోదు. ఆకాశం చొచ్చుకొని పోయి ఆకాశం దాటి వాయువు పోవాలంటే అది ఎప్పటికీ పోదన్నమాట. అలాగే జీవులు కూడా భగవంతుడు దాటి ఎప్పుడు పోలేరు, భగవంతుడి ఆజ్ఞను మించి వాళ్ళు పోలేరు, కాబట్టి ఎప్పుడు కూడా పరిధి దాటదు అన్నమాట. అలాగే ఈ మహాసృష్టి ఎంతో పెద్దది అయినప్పటికీ భగవంతుడి సంకల్పం మేరకే పనిచేస్తుంది. మనం చూసాము భౌతిక సృష్టి ఎంత పెద్దదో, కారుణాక్షాయి విష్ణువు యొక్క శ్వేతరంధ్రాల నుంచి అనేక బ్రహ్మాండాలు బయటకు వస్తా ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండం ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి లెక్కకు లేదు. మనం ఒక భూమిని చూసే మనం అసలు ఈ భూప్రపంచ ఈ భూమి అసలు ఎలా తిరుగుతా ఉంది, ఎలా ఇదంతా కూడా పోషణ జరుగుతా ఉంది, లోపల ఈ విరిగిరాలని ఎలా జరుగుతున్నాయి, నిజం చెప్పంటే మన ఊహకు అందవు ఇవన్నీ కూడా. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ అన్ని చూస్తున్నప్పటికి కూడా మనకి ఎప్పటికీ కూడా ఈ మెకానిజం అంతా ఎలా నడుస్తుందో, ఒక చిన్న భౌతిక ప్రపంచంలో ఒక చిన్న బ్రహ్మాండంలో ఒక భూమిలో మనం ఉండి మనం చూస్తూ ఉన్నప్పుడే మనకి ఏ విషయాలు సరిగ్గా పూర్తిగా అర్థం కావడం లేదు. అలాంటిది ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అని అంటే భౌతిక దృష్టిలో దానికి లెక్కలేదు. ఎన్ని ఆవగింజలు ఉన్నాయో ఒక బస్తాలో కానీ లేకపోతే ఒక ఒక పుట్టలో ఎన్ని ఆవగింజలు ఉంటాయి, ఎన్ని లెక్క పెట్టగలుగుతాం. ఇంత పెద్ద సృష్టి మహాసృష్టి ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క సంకల్పం మేరకే ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. సో మనం కొద్దిగా మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ కష్టం దాటి మనం ఎట్లా పోవాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఒకటే ఆలోచించుకోవాలి, ఆ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో మనం కష్టాలు పడుతున్నాం, కానీ ఈ సృష్టి సృష్టించడంలో భగవంతుడికి ఏమాత్రం కష్టం లేదు. సో సృష్టి సృష్టించడంలో భగవంతుడికి ఏమాత్రం కష్టం లేనప్పుడు మనకి కష్టాలు తీర్చడంలో ఆయనకైనా పెద్ద లెక్క అసలు. సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం సరైన విధానంలో ఆయన్ని మనం కొలవడం లేదు. సో సరైన విధానంలో ఆయనకి మనం చెప్పుకోలేకపోతున్నాం. మనం నిస్సహాయంగా ఆయన తప్ప వేరే వాళ్ళు లేరు అనేటువంటి భావంలోకి మనం పోలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడో మనకి ఒక డౌట్ ఉందన్నమాట, నిజంగా ఆయన చేయగలుగుతాడా చేయలేడా అని. కానీ ఇంత పెద్ద సృష్టి ఆయన సంకల్పం మేరకే నడుస్తూ ఉంది, అన్ని ఆయన సంకల్పానికి లోబడే పని చేయాలి. ఎస్, ఆయన సంకల్పానికి ఏమున్నా సరే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రకృతి అయినా సరే భౌతిక ప్రకృతి అయినా సరే సమస్తం ఆయన సంకల్పం మేరకే పనిచేయాలి, లోబడే పనిచేయాలి. సో ఆయన ఆయన ఆయనకి కంట్రోల్ దాటి ఏవి పనిచేయలేవు. సో ఎందుకు మనం ఇది పదే పదే మనం ఎందుకు రిపీట్ చేస్తున్నాం, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఇంత సృష్టిని పూర్తిగా ఆధీనంలో పెట్టుకున్న భగవంతుడికి మనం ఏ విధంగా అయినా సరే మనం ఆయన్ని మనం ఆయన కాళ్ళ మీద పడిపోవాల్సిందే మనం. ఎందుకంటే మనందరం కూడా సమస్యలకి పరిష్కారం కోసం వెతుకుతా ఉన్నాం, అల్లాడిపోతున్నాం, పరిగిస్తా ఉన్నాం అందరి దగ్గరికి. ఎవరికపోయి చెప్పుకుంటున్నాము, ఏడ్చుకుంటున్నాము, వాళ్ళకి కావాల్సినన్ని చేస్తున్నాము, ఇలా ఉండండి ఇలా చేయండి అంటే మనం కనీసం క్వశ్చన్ కూడా వేయకుండా వాళ్ళకి కావాల్సిన విధంగా మనం నడుచుకుంటా ఉన్నాం. కానీ వీటన్నిటికీ మూలమైన భగవంతుని మాత్రం ఎందుకో మనం నమ్మలేకపోతున్నాం. సో మీకు ఉదాహరణ ఇస్తున్నాడు భగవంతుడు ఇక్కడ, ఆకాశం మన పరిధి దాటి ఉంది, ఆ ఆకాశాన్ని లోబడి వాయువు ఉంది, ఈ ఒక్క సృష్టిలో ఒక ఆకాశానికే మనకి అతుచిక్కకపోయినప్పుడు అలాంటి ఆకాశాలు ఉన్న అనేక బ్రహ్మాండాల్లో అనేక భూముల్లో సకల కోటి జీవరాశులు సమస్త ప్రకృతి అంతా కూడా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయంటే అది కేవలం కృష్ణుడి యొక్క కనుసైగ మేరకు నడుస్తున్నాయి అని అంటే అటువంటి వ్యక్తికి మన దాసోహవడంలో శరణాగతి తీసుకోవడంలో ఎందుకు మనం వెనకాడు వేస్తున్నాం? ఎవరి కోసం అయితే మనం పరితపిస్తున్నామో జన్మజన్మలుగా ఆ వ్యక్తి కృష్ణుడే అని మనకి గురు పరంపర ద్వారా ప్రహ్లాద మనకి ప్రభుపాద వారి ద్వారా మనకు తెలుస్తా ఉంది మనకి. అలాంటప్పుడు అది కూడా సాధన మనకి సింపుల్ గా హరినామం చేసుకోండి అని నియమాలు పాటించండి అని చెప్పినప్పుడు అది కూడా అది మనల్ని బాగు చేసుకోవడానికి చెప్పినప్పుడు ఎందుకో మనం అలక్ష్యం చేస్తున్నాం, ఎందుకో మనం పట్టించుకోవడం లేదు. సో మన కోసం భగవంతుడు గోలోకాన్ని వదిలి ఇక్కడికి వచ్చి మన మధ్యలో లీలలు చేస్తున్నాడు అంటే తనకి ఎంతో ప్రేమపూర్వకమైన వ్యక్తుల్ని భక్తుల్ని వదులుకొని మన కోసం ఇంత దిగి వచ్చి ఇన్ని రూపాలు ఇన్ని అవతారాలు ఇన్ని శాస్త్రాలు ఇంతమంది ఆచార్యుల్ని తీర్థస్థలాల్ని నదుల్ని తన స్థాయికి దిగి తను తానే స్వయంగా ఇక్కడికి మనకి తన యొక్క శక్తులు మనకు చెప్తున్నప్పుడు మనకి ఎందుకు అర్థం కావట్లేదో మనం చూసుకోవాలి. ఆయన ఇంత దిగి కిందకు వచ్చి ఈ స్థితిలో ఆయన వచ్చి మనకు చెప్తున్నప్పుడు మనం మరణంలో ప్రాబ్లం ఏంటి? మన అహంకారం లేదా మన గర్వము లేదా మన ఈర్ష్య ద్వేషాల నుంచి ఒక మెట్టు పైకి ఎక్కితే మనకి ప్రాబ్లం ఏంటి? మనం 16 మార్లు చేయడంలో ప్రాబ్లం ఏంటి? భగవత భాగవత చదవడంలో మనకు ప్రాబ్లం ఏంటి? సేవ చేయడంలో మనకి ప్రాబ్లం ఏంటి? ఆయన ఊహకు అందినటువంటి గోలోకం నుంచి తనని ప్రాణం కంటే మించి ప్రేమించేట భక్తుల్ని వదిలి ఎడదాకా వచ్చి మన కోసం ఎక్కడదాకా ఆయన పరితపిస్తే ఎడదాకా వస్తున్నప్పుడు మనం కనీసం మన లెవెల్ నుంచి ఒక పెట్టిన మన పైకి లేకపోతే ఇంకా మనం ఏ విధంగా మన కర్మ నుంచి మనం బయటపడగలుగుతాం? ఏ విధంగా మనం ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలనుకుంటున్నాము? కాబట్టి మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఆయన సంకల్పం మేరకు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్ అయితే ఉండాలో వాళ్ళ కంట్రోల్ అంతా కూడా కృష్ణుడే అంటే మనకు అర్థమైపోతా ఉంది. అంటే ఎందుకు మనం లేట్ చేయాలి? ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నాము? ఇంకా ఏమేమి సందేహాలు ఉన్నాయి? ఇంకా సో సింపుల్ ఎగ్జాంపుల్ లో మనకి ఆకాశంలో ఇక్కడ భగవంతుడు స్థానం లేదా ఆధారం ఇస్తారు, వాయువు జీవుల్లాగా విలసితులు అవుతారు, ఆధారపడతారు. కారణం ఏంటంటే అనాసక్తి. సో ఆకాశం వాయువుని పట్టుకుంటుంది, సో వాయువుకి స్థానం ఇస్తుంది, కానీ వాయువు మీద ఆధారపడుతుంది. కారణం ఏంటంటే ఆకాశానికి వాయువు మీద ఆసక్తి లేదు, అనాసక్తి ఉంది, ఆసక్తి లేదు. అలాగే భగవంతుడికి జీవుడి మీద ఆసక్తి లేదు. భగవంతుడు ఆధారం ఇస్తాడు, జీవుడు ఆధారపడతాడు, కానీ భగవంతుడు ఎప్పటికి కూడా బంధకంలో పడు, ఎందుకంటే అతను ఎప్పుడు కూడా ఆసక్తి చూపించాడు, ఎందుకంటే అతనికి అనాసక్తి ఉంది. వాయువు చాలా బలమైనది, నావలు అవి తిప్పేసినప్పటికీ కూడా ఆకాశంపై ఆధారపడే ఉండాలి, కానీ ఆకాశం మాత్రం వాయువుపై ఆధారపడదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట పదే పదే అన్నా ఉంటే, ఓ మనిషి డబ్బుల మీదే టెంపుల్ నడుస్తున్నాయేమో, మనం పెట్టే తిండి మీదనే భగవంతుడు, మనకి ఇచ్చే ఫుడ్ మీద భగవంతుడు ఆధారపడుతున్నాడేమో, అదే మనము సేవ చేయకపోతే భగవంతుడు పస్తు నిండిపోతాడేమో. సో మన ఆజ్ఞ మేరకు లేదా మన ఇష్టాయిష్టాల మేరకు భగవంతుడు నడుచుకొని తీరాలేమో అనేటువంటి భావనలో మనం ఉన్నాము. సో ఆచార్యులందరూ కూడా మన వెంట పడి ఒకసారి మనం అవమానించిన వాళ్ళని ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టినా సరే, వాళ్ళు మనకి పదే పదే ఒక విషయం చెప్తున్నారు అని అంటే, సో భగవానుడికి వచ్చి నష్టం లేదు, వచ్చి నామం చేయండి అంటే, ఎందుకంటే మనల్ని బాగుపడు మనం ఇవి మనం హరినామం అంటే భగవానుడికి వచ్చేటువంటి లాభమేమీ లేదు. అక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, మనం ఎప్పటికీ ఆధారపడాల్సిందే. మనం ఆధారపడాలి, భగవంతుడు మనకి ఆధారం ఇవ్వాలి. మనం ఎప్పుడు భగవంతునికి ఆధారం ఇచ్చే పరిస్థితులు మనం లేము, మనం ఆశ్రయించే పరిస్థితులు మనం లేము. అసలు ఒకటి, సో ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినప్పుడు దేవాలయాలు కూడా మూసేశారు. సో జనరల్ గా అందరి కామెంట్ ఏంటంటే, సో భగవుడు కూడా తప్పలేదు పాపం, ఆయన కూడా కరోనాకు భయపడి ఆయన కూడా తలుపులు వేసుకున్నాడు ఏమో అని. కంప్లీట్ గా మన దురదృష్టం అనమాట. అట్లా మనం ఆలోచించాడు, భగవంతుడు విగ్రహ రూపంలో వచ్చాడు అని అంటే తన ప్రతినిధి అంటే తన అంశమైనటువంటి విగ్రహం అంటే భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపానికి ఇక్కడ రాయి రూపంలో ఉన్న లోహ చక్ర రూపంలో ఉన్న విగ్రహానికి తేడా ఏం లేదు, అంతా ఒకటే సేమ్. కాకపోతే మనం భౌతిక స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి రాయి గాను చెక్క గాను కనిపిస్తుంది, కానీ మన స్థితి గాని మనం పెంచుకోగలిగితే ఆటోమేటిక్ గా మనకి రాయి కనిపించే ఏం కనిపించదు, మనకి సాక్షాత్ దేవాదేవుడు అక్కడ దర్శనమిస్తున్నట్టు ఉంటది అనమాట అక్కడ. సో భగవంతుడు విగ్రహ రూపంలో వచ్చి సో మనం మనం పరద తీస్తాము, ఆ తర్వాత ఆయనకి అభిషేకం చేస్తాము, ఆ తర్వాత ఆయనకి కావలసిన నైవేద్యాలు, తర్వాత హారతులన్నీ పడతాము, తర్వాత కీర్తనలు చేస్తాము, లేదా ఆ మొత్తం మందిరాన్ని చిమ్ముతాము, కడుగుతాము, మొక్కులేస్తాము, అయితే ఇవన్నీ కూడా పూలు కట్టడం ఇవన్నీ కూడా సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది అంటే ముందు పోయే కొద్ది నేను లేకపోతే మందిరం జరగదేమో, నేను లేకపోతే ఆ సేవ ఆగిపోతేమో అని జనరల్ గా మనం చూస్తే భక్తులు బెదిరించే పరిస్థితిలోకి వెళ్తున్నారు. మీరు చేసే పని అయితే నేను రాను ఇంకా సేవకి, మీరు ఇలా అనే పని అయితే నేను అసలు ఉండను ఇక్కడ. అంటే మన ఆలోచన విధానం ఏంటి, నేను లేకపోతే జరగదు, ఎట్ట నేను లేకపోతే ఎట్ట చేస్తాను చూస్తాము. చూడండి, అణువు ఆత్మ యొక్క సైజ్ ఎంత, దేవాదేవుడి యొక్క స్థానం ఎక్కడ, కానీ మనలో ఎంత లోపల అహంకారం ఉంటే నేను లేకపోతే ఎట్టినటువంటి మందిరం అంటే భగవంతుడు కూడా నేను అంటే నా మీద ఆధారపడి ఉన్నాడు, నా డబ్బుల మీద, నా తెలివితేటల మీద, లేదా నా శక్తి మీద ఆధారపడినాడు భగవంతుడు అనుకోవడం అంటే. సో అలాంటి భ్రమ తొలగించడానికి ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ అన్ని కూడా. ఆ వాయువు ఎంత బలమైందైనా సరే ఆకాశంలో ఉండాల్సిందే, చచ్చినట్టు వాయువు ఆధారపడాల్సిందే వాయువు ఆకాశం మీద, దానికి వేరే అవకాశమే లేదు. అలాగే మనం ప్రపంచంలో మన అందరూ పొగుడుతున్నారనో, ప్రపంచం మన అందరినీ ఒక ఒక స్థాయిలో పెట్టారనో, మనకేదో ఒక పవర్ ఇచ్చారని చెప్పేసి ఆ పవర్ లో తేలిపోకూడదు అనమాట మనం. సో తేలిపోయేసి నేను నేను రాక నేను వచ్చిన తర్వాతే హారతి ఇవ్వాలి. సో నేను వచ్చిన తర్వాతే మంగళ వాయిద్యాలు, నేను వచ్చి పూలమాల వేస్తేనే ఇక్కడ అన్ని కూడా వ్యవహారాలు నడవాలి అంటే మనం లోపల భగవంతుడే నా మీద సచ్చినట్టు ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చాడు భగవంతుడు కూడా. ఒకసారి మనం ఫండ్స్ రైజ్ చేయడానికి వెళ్తాం, మనం వెళ్ళినప్పుడు చెప్తాం మనం మీకు ఇట్లా ఉండే అవకాశం ఉంది, వచ్చి చూసుకోండి అయ్యా ఇట్లా ఈ పద్ధతి ఇక్కడ ఉంది, ఎన్నో రోజుల నుంచి దీప నైవేద్యం జరగడం లేదు, మీరే కొంచెం దయదలచాలా అని అంటాం. సో ఎప్పుడైతే మాట నేను మీరు దయదలచాలనగానే మనకి ఆటోమేటిక్ గా ఓ నా దయ మీద సో ఇదంతా ఆధారపడింది. వీళ్ళు భగవంతుడు సేవలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చూడు భగవంతుడి మీద ఆధారపడకుండా నా మీద ఆధారపడి నా కోసం వచ్చారు అన్న భావన అనుకుంటుంటారు. మరి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవడైతే ఆ విధంగా అడుక్కుంటున్నాడో అయ్యా మీద మీ దయ మీద తెలిసిందని, సో తన తన ఉద్దేశంలో ఏంటి ఎట్లా కూడా భగవంతుడి కార్యం జరగాల, దానివల్ల నేను కొంత నేను అడుక్కున్నా కూడా నాకు వచ్చేటువంటి ఇబ్బంది లేదు, అల్టిమేట్ గా భగవంతుడు సంతోషపడతాడు, ఆ గుడికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళు సంతోషపడతారు, దానికి నేను ఒక పెట్టి దిగినా కూడా పర్వాలేదు అనే భావంలో అతను ఉన్నాడు. సో ఎవరైతే ఇస్తున్నాడో తానేమనుకుంటున్నాడు, సో నా మీద పూర్తిగా ఆధారపడింది, ఇంకే ఈ ఊరికి దేవుడు నేనేను, నా శక్తి మేరకు ఇవన్నీ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి అన్నప్పుడు తను ఇంకా పాప కర్మ మూటగట్టుకోవడమే కాకుండా ఇంకా అహంకారంలో పెరిగినప్పుడు నెక్స్ట్ జన్మలో రాక్షసుడు అవుతావు. అహంకారం పెరిగితే రాక్షసులు అవుతావు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది, ఎంత బలమైన వాయువు అయినా సరే ఆకాశం మీద ఆధారపడాల్సింది. ఆకాశాన్ని ఏం చేయలేరు. వాయువు సుగంధము దుర్గంధము తీసుకుని వస్తుంది కానీ ఆకాశంపై ఎటువంటి ప్రభావం చూపదు. అలాగే భగవంతుడు అన్నిటిలో ఉన్నప్పటికీ తనపై ఎటువంటి ప్రభావం ఉండదు. సో వాయువు అది సుగంధాల సుగంధ వెదజల్లే పూల మీద కానీ లేదనుకుంటే వాయువు సుగంధం తీసుకెళ్తుంది. లేదు ఇక్కడ మురికి వాడలు ఉన్నాయనుకోండి, అటువైపు వాయువు పోయిందంటే దుర్గంధం తీసుకెళ్తుంది. ఆకాశం నువ్వు సుగంధం తీసుకొచ్చావు కాబట్టి నేను తీసుకుంటా, నేను నిన్ను అక్కును చేర్చుకుంటాను, నువ్వు దుర్గంధం తీసుకొచ్చావు కాబట్టి నేను వదిలేస్తాను. అసలు వాయువుకు ఆకాశంకు వచ్చే నష్టమే లేదు, ప్రభావం ఏమి ఉండదు. కానీ ఎలా ఉన్నా సరే స్థానం ఇస్తూనే ఉంటుంది ఆకాశం. అలాగే భగవంతుడు ఈ సృష్టిలో ప్రతి అంశంలో ఉన్నాడు భగవంతుడు, అలాగే ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, పరమాత్ముడుగా ఉన్నాడు. పరమాత్మగా ఒక ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి రాక్షసుల భావంలో ఉన్న తమో రజో తమ సత్వగుణాలు అతను అల్లాడిపోతున్నా సరే, ఒక వ్యక్తిలో తమో గుణం ఉందనుకోండి, పరమాత్ముడు తమో గుణంలో గెలడు. ఎందుకంటే అతని మీద ఏ ప్రభావం ఉండదు. అతని మీద ఒక వ్యక్తికి రాక్షస భావం ఉన్నాయనుకోండి, పరమాత్ముడు రాక్షసుడు అయిపోడు అక్కడ. సో ఎటువంటి ప్రభావం ఉండదు. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఒకటే అనమాట, ఆకాశమైనా సరే భగవంతుడు అయినా సరే అవి అన్నిటికీ స్థానం కల్పిస్తాయి, కానీ వాటి వాటి వల్ల మన ప్రభావం కావు, వాళ్ళ వాళ్ళ ప్రభావితులు కాలేదు. అలాగే శుద్ధ మనం కూడా భక్తి చేసుకొని మంచి భక్తుల కింద తయారయ్యి మనం వెళ్ళి 10 మందికి చెప్పాలి, 10 మందిలోకి వెళ్ళాలి మనం. కానీ వాళ్ళలాగా మనం తయారైపోకూడదు, అంటే మనం ప్రభావితులు అయిపోతాం. మనం ప్రభావితులు అయిపోతాం. వాస్తవానికి ఏం చేయాలి, మనం మన సాంగత్యం వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళ సాంగత్యం మనం తీసుకోకూడదు. ఇక దురదృష్టం ఏంటంటే ఒక్కోసారి మన సాంగత్యం ఇవ్వి వాళ్ళ సాంగత్యం తీసుకుంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, మనం వాళ్ళని మనలాగా తయారు చేయాల్సింది పోయి మనం వాళ్ళలాగా తయారైపోతాం ఉన్నాడు. మన మీద ప్రభావం కనిపిస్తుంది కానీ భగవంతుని మాత్రం నరకలోకాలకు పోయినా పితృలోకాలకు పోయినా స్వర్గలోకాలకు పోయినా వైకుంఠంలో ఉన్నా ఆ వాతావరణం కానీ ఆ కాలం కానీ పరిస్థితులు కానీ ప్రభావితం చూపించడం. జరిగిన శ్లోకంలో నీ శక్తులు అచింత్యము యోగమైశ్వరు అని అన్నారు. ఈ అచింత శక్తులు అంటే సాధారణమైన ఆకాశము వాయువు కలవకపోవడమేనా? నువ్వు చెప్పావు నేను వాళ్ళ మీద ఆధారపడను, ఇది నా యోగమైశ్వరం అని నువ్వు అన్నావు కదా. నువ్వు చెప్పే ఈ ఉదాహరణ ఏదైతే ఉందో, ఏది ఆకాశం వాయుతో కలవదు, వాయువు ఆకాశంలో కలవదు, కలవ ఇదేనా నీ యోగమైశ్వరం అంటే, ఇంతేనా నీ యోగమైశ్వరం అంటే అంటే అని ఎవరైనా అడగచ్చు, ఎవరైనా ప్రశ్న వేయచ్చు. ఇదే నీ అచింత్యమైన శక్తి అంటే ఇంతేనా, వాయువు కలవడం ఏంది, ఆకాశం కలవడం ఏంది, కలవకపోవడం ఏంది, నాకు దీంట్లో అంత యోగమైశ్వరం కనపడడం లేదే అని అడగచ్చు ఎవరైనా. సో దానికి ఆచార్యులు సమాధానం ఇస్తారు, ఎస్ ఆకాశానికి చైతన్యం లేదు కనుక అది అనాసక్తితో ఉంది, కానీ భగవంతు చైతన్యం కలిగిన వ్యక్తి కాబట్టి సర్వం వ్యాపించి అన్ని తనలో స్థితి తీసుకున్నప్పటికీ ఆసక్తి చెందడు. ఇది అచింత్యమైనది. ఎందుకంటే ఆకాశానికి జీవం ఉందా, ఆకాశానికి జీవం లేదు. వాయుకి జీవం ఉందా, జీవం లేదు. సో ఆకాశానికి జీవం లేదు, వాయుకి జీవం లేదు, కాబట్టి రెండు రెండింటి మీద ఆధారపడినా పడకపోయినా ఆధారపడేటువంటి ఆలోచన వాటికి లేవు. ఎందుకంటే వాటి లేదు, జీవం లేదు, చైతన్యం లేదు. కానీ నిన్న మనం డిస్కస్ చేసింది ఏంటి అని అంటే, చైతన్యం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, సో వేరే వ్యక్తులతో కలిసినప్పుడు లేదా వేరే వస్తువులు కొన్నప్పుడు వేరే వాతావరణానికి వెళ్ళినప్పుడు మనం సాధారణంగా అయితే ఆధారపడిపోతాం, వాటిని కోరుకుంటాం. ఎట్టి పరిస్థితులు అవి దక్కాల్సిందేనని మనం బలంగా మన సంకల్పం తీసుకుంటాం అన్నమాట. అంటే ఏ వ్యక్తినైనా సరే, ఎవరితో అయినా కలిసినప్పుడు, ఏ వస్తువుతో అయినా వెళ్ళినప్పుడు సాధారణంగా అయితే అతను వెళ్ళి వాళ్ళకి బానిస అయిపోతాడు, వాళ్ళకి ఆధారపడిపోతాడు. భగవంతుడు చైతన్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా, సర్వం ప్రతి అణువులో పోయినప్పటికీ కూడా, అన్ని తనలో స్థితి తీసుకుని అన్ని తనలో ఉన్నప్పటికీ కూడా, తానే యజమాని అయినప్పటికీ కూడా, తాను మాత్రం ఆసక్తి చెందడం అనేది మాత్రం ఇది అచింత్యమైనది. వాయువులు ఆకాశం అవి కలిసిపోవడం, కలిసినా కూడా ఒకటి మీద ఒకటి ఆధారపడకపోవడం, ఎగ్జాంపుల్ గా చూస్తే ఇది సాధారణమైందే కదా అనిపిస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ రెండింటికి జీవం లేదు కాబట్టి, ఒకరిపై వాడి ఆకర్షితులు ఏం కావు, ఆకర్షణలు కావు కాబట్టి అవి వేరుపడినప్పుడు వారికి ఏం బాధ ఏమి ఉండదు. కానీ ఒక జీవుడు చైతన్యం కలిగిన వ్యక్తి, భగవంతుడు చైతన్యం కలిగిన వ్యక్తే, కానీ భగవంతుడు కలిసినప్పుడేమో ఆయనకేమో ఎటువంటి ఆసక్తి ఉండదు, కానీ జీవుడు కలిస్తే మాత్రం జీవుడికి ఆసక్తి వచ్చేస్తుంది. నేను కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక ఇల్లు కట్టామనుకోండి, ఇసుక మీద, ఇటుకల మీద, కమ్ముల మీద మనం తీసుకునే ప్రతి వస్తువు, మనకు మనం కొట్టే చీల మీద కూడా మనకి ఆసక్తి వచ్చేస్తుంది. మనం కొట్టే చీల మీద కూడా మనకి ఆసక్తి వచ్చేస్తుంది, ఇది నా చీల, ఇది నేను కొట్టాను, నేను సమకూర్చాను, నేను సంపాదించాను, ఇది ఎవరు తీసుకోవడానికి లేదు, ఇది ఎప్పటికీ నాదే. చూడండి, జీవం లేని ఒక ఇంట్లో, జీవం లేని సోఫాలకి, జీవం లేని టీవీలకి, జీవం లేని మంచాలకి, జీవం లేని బంగారుకి, జీవం లేని బట్టలకి, జీవం లేని వాటికి జీవుడు బానిసైపోతాడు. ఎందుకంటే బానిస అవ్వడం అనేది సహజం. ఒక చైతన్యం కలిగిన వ్యక్తి అంటే ఒక జీవుడు జీవం లేని వాటికి అసక్తుడు అవడం అనేది సహజం. కానీ ఆయన ఆధారపడకుండా ఉండాలి అంటే, బానిస కాకుండా ఉండాలంటే అతను భగవంతుడు మాత్రమే ఒక రక్షణ. ప్రతి వస్తువు మీద, ప్రతి అణువు మీద భగవానికి పూర్తి అధికారం ఉంది, పూర్తి అధికారం ఉంది. కానీ అయినా కూడా నా అధికారం ఉంది కదా, పెత్తనం మాత్రం చలాయించి మాత్రం అది లాక్కోండి. ఉదాహరణకి చాలా మంది ఉన్నారు, భగవంతుని పూజించకుండా, భగవంతుని గుర్తించకుండా, వాళ్ళు భగవంతుని శక్తిని కూడా వాళ్ళు తెలుసుకోకుండా, భగవంతుడు ఇచ్చే తెలివితేటలను తెలుసుకోకుండా వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేసి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బాగా డబ్బులు సంపాదించి గొప్ప గొప్ప స్థలాల్లో ఉన్నారు కొంతమంది. కానీ వాస్తవానికి భగవంతుడే వాళ్ళకి గాలిచ్చిన, నీరిచ్చిన, వెలుగిచ్చిన, ఎన్ని లోపల మంచి అవయవాలు ఇచ్చాడు, మంత్రి ఎన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ కూడా జీవుడు భగవంతుని గుర్తించకుండా నాస్తికుడు అయిపోతే, భగవంతుడు ఇక్కడ చూసావా, నేను నీకు ఇచ్చాను కాబట్టి, నాకు పూర్తి నాకు అధికారం ఉంది కాబట్టి, నువ్వు నన్ను పూజించలేదు కాబట్టి ఈ రోజుకి ఈ రోజు నేను మొత్తం లాగేసుకుంటాను అని భగవంతుడు ఏ రోజు కూడా అధికారం చెలాయించలేదు, పెత్తనం చెలాయించలేదు. మనం ఏం చేస్తాము, మన పిల్లలు మనం చెప్పినట్టు వినకపోతే లేదా నడుచుకోకపోతే మనం ఏం చేస్తాం, ఏ ఇదంతా నా సంపాదన, ఇదంతా నీ నువ్వు జీవించాలనుకుంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి జీవించు, అంతేగాని ఇక మీదట నా వస్తువులు నువ్వు ముట్టుకోవద్దు. నేను సంపాదించిన దాంట్లో నువ్వు బతకాల్సిన అవసరం నీకు లేదు. నేను చెప్పిన మాట విన్నప్పుడు నువ్వు నువ్వు ఏ విధంగా నా ఇంట్లో ఉంటావు, నా తిండి తింటావు, నేను ఇచ్చిన బట్టలు నువ్వు నువ్వు వేసుకుంటావు, వీళ్ళు ఇమ్మీడియట్ గా బయటకు పోరు. సో భగవంతుడు ఏ రోజైనా అట్లా ఆ మాట అంటాడా? ఇది యోగం ఐశ్వర్యం అంతే, ఇది అచింత్యం అంతే. మనం ప్రతి అణువు భగవంతుడి మీద ఆధారపడి, కానీ మన ఇష్ట ప్రకారంగా మనం జీవించి, మన ఇష్ట ప్రకారంగా మనం బతికి, మనం భగవంతుని కూడా ద్వేషించిన పరిస్థితిలో కూడా భగవంతుడు వచ్చి నువ్వు నన్ను ద్వేషించావు కాబట్టి ఈ రోజు నుంచి నీకు గాలి కట్టు, ఈ రోజు నుంచి నీకు నీరు కట్టు, ఈ రోజు నుంచి నీకు చూడు, ఈ రోజు చూడు నీకు దరిద్రం పట్టిస్తాను, చూడు నీ 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 వ్యాపారం కూడా సర్వనాశనం చేస్తాను, ఏ రోజు భగవంతుడు చెప్పలేదు. ఇది యోగం ఐశ్వర్యం. అనాసక్తిగా ఉంటాడు, అది వ్యవస్థకు వదిలేస్తాడు. కాబట్టి ఎస్, ఆకాశము గాలి కలి వాటి అవి కలిసినప్పటికీ అవి కలవు అన్నది, అది అది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి ఏ విధంగా ఆధారపడి ఉన్నవి అని చెప్పడానికి, అంటే వాయువు ఏ విధంగా ఆకాశం మీద ఆధారపడి ఉన్నది అని చెప్పడానికి, ఏ విధంగా ఈ సృష్టి ఆయన మీద ఆధారపడి ఉంది, జీవులు ఆయన మీద ఆధారపడి ఉన్నారు అని తెలిసినప్పటికీ కూడా భగవంతుడు గాని ఆకాశం గాని ఆధారపడలేదు అని చెప్పడానికి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ చైతన్యం కలిగిన వ్యక్తులు సంబంధం పెట్టుకోకుండా ఉండలేరు, ఆసక్తులు కాకుండా ఉండలేరు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, జడభరతుడు అన్ని త్యజించేశాడు, రాజ్యం చదివించేశాడు, రాజ్యాన్ని చదివించేశాడు, రాజ్యంలో ఉన్న వ్యక్తుల్ని ఎంతో ప్రేమతో, రాజుని రాజుతో ఎంతో ప్రేమ సంబంధాలు, వాణ్ణి చదివించాడు, తర్వాత భార్య బిడ్డను చదివించాడు, వచ్చి పులహాశ్రమంలో సాధన చేసుకోవడానికి అంటే ఏం ఫిక్స్ అయిపోయింది, నేను ఇంకా భగవంతుడి గురించి తప్ప ఇంకెవరి గురించి నేను ఆలోచించను అని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఏం జరిగింది మీకు తెలుసు, తర్వాత ఒక జింక కడుపుతో ఉంది, అది భయంతో పులి లేదా సింహం పులి గాండ్రింపుతో అది పిత్ర భయపడి అది చిన్న వాగు దాటి దాటి దూకే క్రమంలో కలి చచ్చిపోతుంది, బిడ్డ బతికేస్తుంది. అంత శుద్ధ భక్తుడయ్యి, భరతుడు శుద్ధ భక్తుడయ్యి అంత క్లారిటీ ఉన్న వ్యక్తి, ఇక మీద నా జీవితం కృష్ణుడికే అంకితం అని సర్వదా సాక్షాత్కారం పొందిన వ్యక్తి, ఈ చిన్న జింక పిల్లని చూసి దానికి నేను ఏదో ఒక దానికి ఆధారం నేను చూపించ ఆశ్రయం ఇవ్వాలి కదా అని తనకు ఉన్నటువంటి హృదయంతో, దయా హృదయంతో దాన్ని పోషించడం ప్రారంభించాడు. తర్వాత ఏం జరిగింది, క్రమంగా దాని ఆసక్తిలో పడిపోయాడు, క్రమంగా తన సాధన కూడా వదిలేసి, ఎందుకు వచ్చాడో అది కూడా వదిలేసి, దాని రాక కోసం దానికోసం తలుచుకుంటూ 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 తాను చనిపోతాడు. చూడండి, శుద్ధ భక్తుడు ఆల్మోస్ట్ భావస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా, పక్కా క్లారిటీ ఉన్న వ్యక్తి కూడా ఇదంతా అశాశ్వతమే, ఇదంతా కూడా మాయా, ఇదంతా కూడా ఏం లేదు, ఇదంతా కూడా ఎంత కొత్త కాలమే, ఇవన్నీ తెలిసిన వ్యక్తి కూడా ఒక జీవి, ఒక జింక పిల్లకి తన ఎంటైర్ జీవితాన్ని పణంగా పెట్టాడు అనమాట. కానీ భగవంతుడు ప్రతి దాంట్లో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు, ప్రతిదీ తను అధిపతిగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా అధికారం చెలాయించడు, ఆసక్తి చూపించడు, బంధకం కొనుకోడు. ఇది యోగం ఐశ్వర్యం. కాబట్టి వాయువు ఆకాశం రెండింటికి నిలకడగా ఉండేటువంటి గుణం లేదు, ఏ మద్దతు లేదు, అయినప్పటికీ వాటి స్థానం ఈ ప్రకృతిలో ఉన్నది. భగవంతుడి అనుగ్రహం వల్లనే వాటికి స్థానం కల్పించబడింది. వాటి చలనం పరమాత్ముడి దయ వల్ల జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇప్పుడు మనం గమనిస్తే ఆకాశానికి వాయుకి రెండిటికి నిలకడ గుణం లేదు. నిలకడగా ఉండేటువంటి గుణం కానీ మద్దతు కానీ లేదు, ఎవరు సపోర్ట్ చేయరు. అయినప్పటికీ కూడా వాటికి స్థానం ఉంది. ఇక్కడ ఆకాశానికి ఒక స్థానం ఉంది, వాయువుకి తన స్థానం ఉంది. రెండిటికి నిలకడగా ఉండే గుణం లేదు. నిలకడగా లేని వాటికి స్థానం ఎవరు కల్పిస్తున్నారు? ఇప్పుడు నీలకు నిలకడ లేదు, కానీ సముద్రం యొక్క ఎల్లలో దానికి స్థానం కల్పిస్తా ఉంది, ఒక ఆధారం చూపిస్తా ఉంది ఏది నీటికి. అట్లా ఆకాశానికి ఎవరైనా హద్దులు పెట్టగలుగుతారా? పెట్టలేరు. వాయువుకి హద్దులు పెట్టగలుగుతారా? దీని లోపలే వాయువు ఉండాలి, పెట్టలేరు. అందుకే రెండింటికి నిలకడ లేదు. కానీ నిలకడ లేనప్పటికీ కూడా అవన్నీ స్థానం కలిగి ఉన్నాయి ఇక్కడ ఈ బ్రహ్మాండంలో, ఈ భూమి మీద. ఆ స్థానం ఎవరిచ్చారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆకాశానికి నిలకడ లేని, మద్దతు లేనటువంటి ఆకాశానికి కానీ వాయువు కానీ ఎవరు స్థానం కల్పిస్తున్నారు? ఓకే, మీరు ఈ పరిధిలోనే ఉండండి అని. అది భగవానికి అనుగ్రహం వల్లనే వాటికి ఆ స్థానం కల్పించబడింది. సో కంప్లీట్ గా భగవంతుడి యొక్క దయ వలన మాత్రమే స్థానం లేని వాటికి, నిలకడ లేని వాటికి కూడా ఒక స్థానం ఇస్తున్నాడు, ఒక నిలకడ ఇస్తున్నాడు అనమాట. ఒక పరిధిలో వాటిని పెడుతున్నాడు కృష్ణుడు, ఒక ఆధారం ఇస్తున్నాడు అనమాట కృష్ణుడు. నేను కాని వాటికి స్థానం కాని మద్దతు ఇవ్వకపోతే పంచభూతాలు నశించిపోతాయి, అంతే కదా, ఇంకా చల్లా చెదురైపోతుంది. ఇప్పుడు ఈ భూమి మీద మామూలుగా మనం జాగ్రఫీ చదివాను, మనం చిన్నప్పుడు జాగ్రఫీ చదివాం. జాగ్రఫీ చదివినప్పుడు భూమి మీద మనకి ఏం చెప్పారు? నత్రజని, నైట్రోజన్ ఓకే 71% ఉంది, ఆక్సిజన్ 21% ఉంది, కార్బన్ డైఆక్సైడ్ 0.003% ఉంది. అట్లా అనేక వాయువులు ఈ ఈ బ్రహ్మాండ ఈ భూమి మీద ఈ వాయువులు ఈ నిష్పత్తిలో ఉన్నాయి అని చెప్పి మనకు ఒక కాల్కులేషన్ ఉంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నైట్రోజన్ ఆక్సిజన్ మిగతా కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఇంత పర్సంటేజ్ లోనే ఎవరు పెట్టారు? ఏమి నైట్రోజన్ ఆక్సిజన్ ఇవి కాకుండా వేరే వేరే పర్సంటేజ్ లో పెడితే ఏమవుతుంది? ఎందుకు మనము క్యాల్కులేట్ చేస్తే, మనం మొత్తం వాయులు కానీ లెక్క పెడితే ఈ నిష్పత్తుల్లో ఉన్నాయని మనం చెప్తాము. మన క్వశ్చన్ వేయాల్సిందంటే ఈ నిష్పత్తుల్లోనే ఎందుకు ఉన్నాయి, ఈ నిష్పత్తుల్లోనే ఎవరు పెట్టారు, ఈ నిష్పత్తుల్లోనే ఎవరు పెట్టారు. ఇప్పుడు మనం నెక్స్ట్ వేసుకున్న క్వశ్చన్, ఒకవేళ ఈ నిష్పత్తులు కానీ మారిస్తే ఏమవుతుంది? ఉదాహరణకి ఆక్సిజన్ మనకు కావాల, ఉపరితలంలో ఆక్సిజన్ వచ్చి సపోజ్ 21% ఉందనుకోండి. నేను నాకు ఆక్సిజన్ చాలా అవసరం కదా, చాలా ముఖ్యం కదా, ఆక్సిజన్ ఇప్పుడు కొద్దిగా లేదు కదా, కాబట్టి నేను ఆక్సిజన్ పెంచుతాను అని కానీ అంటే 21% 22% మార్చినా, లేదా ఇంకా నేను పెంచితే అన్నిటికీ ఆక్సిజన్ పనికి వస్తుంది కాబట్టి అన్నిటికీ ఉపయోగం ఉంటుంది కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పెంచుతాను అని అంటే కుదరదు. మొత్తం సృష్టి అంతా కూడా అతలాపుతం అయిపోతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రమాదకరం కదా, 0.3% ఉంది, నేను దీన్ని తగ్గించేస్తాను అంటే కుదరదు. అది కానీ తగ్గిస్తే మొత్తం వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోతుంది. అంటే ఎవరో ఒక ఒక వ్యక్తి భగవంతుడు ఈ భూమి మీద ఈ వాయువు నిష్పత్తి ఇలాగే ఉండాలి అని ఆయన నిర్దేశించాడు. అది ఆ నిష్పత్తిలో ఉండడం వల్లనే ఈరోజు మనం ఇక్కడ జీవించగలుగుతున్నాం. ఆ స్థానం, ఆ మద్దతుగా నేను ఇవ్వకపోతే, కృష్ణుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్న పంచభూతాలన్నీ నశించిపోతాయి. అందుకే రేపు 9వ అధ్యాయం 10వ శ్లోకంలో వస్తుంది కృష్ణుడు చెప్పిన మాట, బయ్యాధ్యక్షేన ప్రకృతి సుయతే సాచరాచరం హేతునానే కౌతేయ జగద్వి పరివర్తతే. 9వ అధ్యాయం 10వ శ్లోకం, ఈ ప్రకృతి పూర్తిగా నా మీద ఆధారపడింది. సో ప్రకృతి వాటి ఇష్ట ప్రకారంగా దాన్ని తోచినట్టుగా తెలివితేటలతో ఏం ప్రదర్శించడం లే, భగవంతుడు వెనకాల నుండి దాన్ని ఆడిస్తున్నాడు కాబట్టి. సో తోలు బొమ్మల ఆటలో బొమ్మలు ఆడుతా ఉన్నాయి, అంటే బొమ్మలకు ప్రాణం ఏమి లేదు అక్కడ, వెనకాల పైన నుంచి దారాలతో ఒక వ్యక్తి ఆడిస్తున్నాడు అనమాట. దాన్ని మనం ఏమనుకుంటామంటే, మనం ఆ బొమ్మలు చూసి అబ్బా ఏం ఇట్లా మాట్లాడుతున్నాయి, ఇది బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నాయి, భలే ఫైట్లు చేస్తున్నాయి, బహుశా వాటికి ప్రాణం ఉందేమో అనుకుంటాం మనం. కానీ వెనకాల తీగలతో భగవంతుడు ఆడిస్తా ఉన్నాడు అక్కడ. ఆ పాయింట్ మనం మర్చిపోకూడదు అనమాట. అట్లా ఇక్కడ కూడా అంతే అనమాట. ప్రకృతి ఏదో సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు, మేఘాలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఎండ ఎండ చలి, ఆ తర్వాత పంటలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి అంటే దయచేసి అర్థం చేసుకోవద్దు, ఓ ఇరండికి ప్రాణం ఉన్నాయేమో, ఆ ప్రాణంలో ఉన్న తెలివితేటల వల్ల అన్ని కూడా ముందని కాలయ్యి ఆడి మనకి మనకు నచ్చినట్టుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చినాయి అనుకుంటున్నాం మనం. ఆ అపోహల నుంచి మనం బయటకు వస్తేనే యథార్థం మనకు అర్థం అవుతుంది. ఇదంతా కూడా భగవంతుడు కాని ఈ విధంగా కానీ ఈ వ్యవస్థను తయారు చేయకపోతే, ఆయన మద్దతు కాని ఇవ్వకపోతే అంత సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ. అందుకే తైత్రీయ ఉపనిషత్తులో 2.8.1లో భగవంతుడి ఆజ్ఞ మేరకే వాయు కదులుతా ఉందని చెప్పారు మన కృష్ణుడు. ఇక్కడ భగవంతుడి ఆజ్ఞ మేరకే అంత నడుస్తూ ఉంది, భగవంతుడి ఆజ్ఞ మేరకే నిలకడ లేనటువంటి, ఎటువంటి మద్దతు లేనటువంటి వాయు ఆకాశం ఒక స్థానాన్ని కలిగి ఉన్నాయి ఈ ప్రపంచంలో. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో 3.8.9లో సూర్యుడు చంద్రుడు ఇతర గ్రహాలు అన్ని కూడా కదులుతున్నాయి. ఎవరి మేరకు? భగవంతుడి ఆజ్ఞ మేరకు నడుస్తున్నాయి, అవన్నీ కదులుతున్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి. అదే భక్తి బ్రహ్మ సంహిత 5:52లో యచ్చక్షురేషు సవిత సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తి రశేష తేజ యజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సో బ్రహ్మ స్వయంగా చెప్తున్నమాట బ్రహ్మ సంహితలో, యచ్చక్షురేషు సవిత సకల గ్రహాణాం, సూర్యుడు భగవంతుడి యొక్క కన్నులాగా కలపబడింది, ఆయన ఆజ్ఞ మేరకే అనంతమైన శక్తిని వెదజల్లుతూ వాటిని కక్షలో తిరుగుతున్నాయి. అంత వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, అంత ఉష్ణం శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అది కృష్ణుడు ఆజ్ఞ మేరకు వస్తుంది, ఆ సూర్యుడి నుంచి అంత శక్తి. ఆ శక్తి రావడమే కాదు, ఆ కక్షలో వాటి స్థానంలో అది తిరుగుతూనే ఉంది. అంత పెద్ద అగ్నిగోళం కింద ఏ ఆధారం లేకుండా అది కూడా గాలిలోనే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కక్షలో, ఆ కక్ష మన కంటికి కనబడడంలే, కానీ భగవంతుడు మన కంటికి కనబడేటువంటి కక్షలోనే అయి తిప్పుతున్నాడు అనమాట వాటిని. ఉదాహరణకి ట్రైన్ ఉన్నాయనుకోండి, ట్రైన్కి పట్టాలు లేకపోతే ఏమవుతుంది, ట్రైన్ అక్కడికక్కడే చాలా చెదురైపోతుంది, అసలు నడవలేదు అక్కడ. అంటే ఎట్లాగైతే పటాలు ఉంటే ఆ పటాల మీదే, ఆ పటాలు మేరకే ఈ ట్రైన్లు పోతాయో, అట్లాగే గ్రహాలన్నీ కూడా కనపడినటువంటి పటాలు ఉన్నాయి అనమాట అక్కడ, అయ్యే కక్షలు అంటారు, కనపడకుండా ఉన్నాయి, ఆ కక్షలనే తిరుగుతున్నాయి. ఒక ఇంచు 1 సెంటీమీటర్ ఆ కక్ష దాటి అటు పోయిన ఇటు పోయినా ఈ సృష్టి అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ఎలాగైతే ఒక పట ఆ పటాలు 1 సెంటీమీటర్ అటు పోయినా ఇటు పోయినా సరే మొత్తం ట్రైన్ ఎంత గందరగోళం అయిపోద్దో, ఎంత విధ్వంసం అవుతుందో మనకు తెలుసు. కానీ అంత పెద్ద గ్రహాలు సూర్యుడితో సహా మనకు కనబడినటువంటి కొన్ని పటాల మీద నడుస్తున్నాయి, అవి అవన్నీ కూడా కృష్ణుడి ఆజ్ఞ మేరకే గోవింద మాది పురుషం తమహం భజామి అంటే ఉపనిషత్తులో డైరెక్ట్ గా కృష్ణాని పేరు ఎత్తాడు, భగవంతుడు దేవుడు అట్లా వస్తుంది అనమాట. కానీ బ్రహ్మ సంహితలో బ్రహ్మ స్వయంగా చెప్పాడు, ఆ భగవంతుడు ఎవరు, స్వయంగా కృష్ణుడే అని చెప్పేసి, ఆది పురుషం తమహం భజామి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాగే వేదవాంగ్మయంలో మనం అర్థం చేసుకోవచ్చు, అత్యంత గొప్పగా అద్భుతంగా కనిపించే ప్రకృతి పూర్తిగా భగవుని ఆజ్ఞ మేరకే పనిచేస్తుంది అని మనకి వేదవాంగ్మయంలో చాలా సందర్భాల్లో మనకి తెలుపున్నాయన్నమాట. వేదవాంగ్మయం అంటే రకరకాల శాస్త్రాల నుంచి, రకరకాలటువంటి పురాణాల నుంచి, అంటే వేదాల యొక్క పరిధిలో అనేక శాస్త్రాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రకృతి పూర్తిగా ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా ఇవన్నీ నడుచుకున్నాయంటే భగవుడి ఆజ్ఞ మనకే అని. అదే మన ఇందాక 9వ అధ్యాయం 10వ శ్లోకం, మయాధ్యక్షేణ ప్రకృతి శ్వేతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. సో ఆ శ్లోకం చెప్పబడుతున్నాను. అఫ్ కోర్స్ ఇక్కడ 3 క్లాసులు ఎట్లా దాన్ని వెళ్ళి మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు టైం వెళ్ళి ఒకసారి ఆ శ్లోకం భాష చూడండి, మీకు అర్థమవుతుంది. మనం చూస్తే కనుక ఈ మొత్తం కూడా ఆకాశము వాయువు, సో ఆకాశం వాయువుకు స్థానం ఇస్తుంది, వాయువు ఆకాశం మీద ఆధారపడుతుంది. కానీ ఆకాశం మీద మాత్రం ఎటువంటి ప్రభావం ఉంటుంది, వాయువు అటువంటి పరిగెస్తూనే ఉంటుంది, సుగంధాలు దుర్గంధాలు తీసుకుని వెళ్తూ ఉంటుంది, కానీ ఆకాశం మాత్రం అనాసక్తితో ఉంటుంది. అట్లాగే భగవంతుడు కూడా, భగవంతుడిలో చాలా జరుగుతున్నాయి, భగవంతుడు దాటి వీటన్నిటిలో చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగే వాటికి భగవంతుడు ఎటువంటి ప్రభావితం కాడు, ప్లస్ వాటి మీద ఆధారపడ్డు అనాసక్తితో ఉంటాడు చెప్తూ. ఆ తర్వాత మరి నీ యోగ వైశ్వర్యం అంటే కేవలం ఆకాశము వాయువు కలవడం, ఈ చిన్న ఎగ్జాంపుల్, ఇది దీనివల్ల నీ యోగ ఐశ్వర్యం ఏముంది ఇక్కడ అని ఎవరిని కానీ అడిగితే కనుక, ఆకాశం చైతన్యం లేదు, వాయువు చైతన్యం లేదు, కాబట్టి అవి ఎప్పటికీ ఆధారపడేటువంటి ఎమోషన్స్ వాటికి లేవు, ఎందుకంటే వాటిలో చైతన్యం లేదు. కానీ చైతన్యం ఉన్న ఉన్న ప్రతి ఒక్కరూ సాధారణంగా పోయి ఆసక్తి పెంచుకుంటారు, ఆధారపడతారు. కానీ భగవంతుడు చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఆధారపడదు, అది యోగం ఐశ్వరం. ఆ విధంగా వీటన్నిటికీ కూడా స్థానం కల్పించేదంతా కూడా భగవంతుడే. ఆయన స్థానం ఇవ్వకపోతే పంచభూతాలన్నీ, ఈ సర్వ సృష్టి వ్యవస్థ అంతా కూడా నశించిపోతుందని చెప్పేసి కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా ఈ శ్లోకం మేము దాని సెషన్ ఇక్కడతో మేము కంప్లీట్ చేస్తున్నాము. సో ఎవరికి ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. శ్రీల ప్రభుపాదకి జయ, అనంత కోటి వైష్ణవులకి జయ, యుగ ధర్మ హరినామ సంకీర్తనకి జయ, భగవద్ వాణి శ్రీమద్ భగవద్గీతకి జయ, జయ గౌతమ.